భగవంతుడు అడుగుతూ ఉంటారు.
భగవంతుడు
ప్రపంచంలో మరి భగవంతుడి ముందు వచ్చిందంటారు కదా, భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భగవంతుడు ఇంకో చోట నుంచి వస్తాడు, భగవంతుడే కదా అసలు.
భగవంతుడు భగవంతుడి ముందు వచ్చాడు అంటే భగవంతుడే కదా.
భగవంతుడు ఇంకో చోట నుంచి వస్తాడు, అసంతుడు అవుతాడు. అసంతుడు దేవుడు అవుతాడు.
పరమాత్మ యొక్క ముఖం నుంచి వచ్చి గీతార్థం కదా. ఏ అక్కడ గీత, గంగ, గాయత్రి ఇటువంటి అక్షరాలు మీరు సాయంత్రం పడుకున్నప్పుడు అనుకున్నప్పటికీ అపారమైన పుణ్యం మీకు. ఆ గీతను రామకృష్ణ ఎలా అనుకుంటారో చాలా మంది, ఆ గీతను ఉడికే అదొక నామం కింద మీరు స్మరించుకున్నప్పటికీ అపారమైన పుణ్యం. ఆ గ్రంథానికి ఉన్న వైపు మాత్రం
భగవంతుడు చెబుతున్నాడు కురుక్షేత్రంలో ఈ జ్ఞాన గంగ.
భగవద్గీత అహంకారానికి రోత, అహంకారానికి కోత. భగవద్గీత జీవులకి అహంకారం లేదు, దానికి రోతగా ఉంటుంది. ఇంకే దానికి కోత పెడుతుంది, అహంకారానికి కోత పెడుతుంది గీత. అంటే దీనికి కోత పెడుతుంది కాబట్టి గీతను చూస్తే అహంకారానికి రోతగా ఉంటుంది. దంభ, దర్ప, అభిమాన, క్రోధ, పారుష్యం, అజ్ఞానం, ఆరు గుణాలు చెబుతున్నాడు. అజ్ఞాన గుణాలు ఆరు. ఆసురీ సంపద, రాక్షస సంపద, దేవతల సంపద చెబుతున్నాడు భగవంతుడు. ఆసురీ సంపద చెబుతున్నాడు ఎవరి ముఖం మీదనే, వీళ్ళు రాక్షసులని వీళ్ళు దేవతలను రాసిందని ఎవరి ముఖం మీద రాజకీయం. మీరు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చేసే పనులు బట్టి తెలుస్తుంది. ఒక మనిషి రాక్షసుడా, ఒక మనిషి దేవతా స్వరూపుడా, ఎలా తెలుస్తుందంటే వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళ రాక్షసులు లేదా వాళ్ళ దేవతలు తెలుస్తుంది. కానీ ముఖం మీద ఎవరి ముఖం మీద రాసి ఉండదు వీడు రాక్షసుడు వీడి దేవత. అయితే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే ఈ దైవ గుణాలు ఉన్నవాళ్ళు, ఈ చక్కటి సంస్కారంతో కూడినటువంటి పనులు చేసేవాళ్ళు, ఈ సంసార సముద్రంలోంచి, ఈ ప్రకృతి సముద్రంలోంచి, అజ్ఞానం అనే కిరటాలలోంచి, ఈ సుడిగుండంలోంచి బయటపడతాడు. ఎవరు పడతాడు? దైవ సంపద ఉన్నవాడు, రాక్షస సంపద ఉన్నవాడు, అంటే రాక్షస పనులు చేసేవాడు ఆ జన్మ కాదన్న వాడు నరకంలోకి తూరుకుపోతాడు. అంటే అజ్ఞానంలోకి తూరుకుపోతాడు, సంసారంలోకి తూరుకుపోతాడు. వారికి దారే కనపడదు, వారికి ఆ సుడిగుండం నుంచి బయటపడటానికి అవకాశం లేదని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతాడు. భగవంతుడు చెప్పే మాటల పట్ల మన గౌరవం లేకపోవడానికి ముఖ్య కారణం ఇది అజ్ఞానం. మనం అజ్ఞానం ఉంది కాబట్టి భగవంతుడు చెప్పే మాటలకు విలువ తెలియటం లేదు, విలువ కట్టలేకపోతాం. భగవంతుడు చెప్పే మాటలకు విలువ కట్టలేకపోతున్నాం, సత్సాంగం యొక్క మహత్యానికి కూడా మనం విలువ కట్టలేకపోతున్నాం. దాని భగవంతుడు చెప్పే మాటల్లోన లోతుని తవ్వి బయటికి తీయటానికి మనకు అవకాశం లేకపోవడం కారణం ఏంటంటే లోపల అజ్ఞానం. అంటే ఈ అజ్ఞానం కూడా ఆసురి సంపదలో చెప్తున్నాడు భగవంతుడు చెబుతున్నాడు. దంభం ఎటువంటిదు, దర్పం ఎటువంటిదు, అభిమానం ఎటువంటిదు, క్రోధం ఎటువంటిదు, ఈ అజ్ఞానం కూడా అటువంటిది. అజ్ఞానమే సంసారం అని భగవంతుడు చెప్తున్నాడు వాసుదేవ స్వామి. మరణం అంటే చాలా మందికి భయం. కారణం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత మనం అందరం ఉండవలసిన అస్థికులు. అస్థికులు అంటారంటే అస్థికి అంటే మన ఎముకలే అస్థికులు. మన నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆస్తులు కుటుంబాలు ఇచ్చి అస్థికులు ఏమి దేశానికి, ఆస్తులు కుటుంబానికి అస్థికులు దేశం. అస్థికులు అస్థికులు మన ఎముకలే. అక్కడ కాలిపోతే శ్మశానంలో కాలిపోతే అది ఈ మొక్కలు తీసుకొస్తాయి అస్థికులు. అస్థికులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటుంది మన ఎముకలే అస్థికులు. అయితే అందరికీ భయం ఏమిటి ఇక్కడ మరణించిన తర్వాత మనం ఎవరో ఉండలేము అని. ఆ భయం ఎవరికి అక్కర్లేదు, మరణించిన తర్వాత అందరూ ఉంటారు. మీ పూర్వీకులు ఎవరైనా మరణించారనుకోండి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి మనం మరణిస్తాం అనుకోండి మనం కూడా ఎక్కడికి వెళ్ళదు. మరణించిన తర్వాత మన అస్తిత్వం పోతుందని మీరు ఎవరు అనుకోవద్దు. ఇది మంత్రం తెలుపుతున్నారు. ఇంకా భయం ఎందుకు? మీరు దేనికి భయపడవచ్చు? మరణించడం నాశనం అయిపోతానంటే మీరు భయపడవచ్చు. మరణించడం మన నాశనం, మన శరీరం కాలకండి లోపల అహంకారం కానీ అజ్ఞానం కానీ ఈ భౌతికమైన అగ్ని ముట్టుకోలేదు. ఈ భౌతికమైన అగ్ని అహంకారాన్ని ముట్టుకోలేదు, గర్వాన్ని ముట్టుకోలేదు, అజ్ఞానాన్ని ముట్టుకోలేదు. అంటే నీ శ్మశానంలో కాలపడదు. ఆత్మకు శరీరం అక్కర్లేదు. అజ్ఞానానికి శరీరం కావాలి, అహంకారానికి శరీరం కావాలి, గర్వానికి శరీరం కావాలి. అంటే అవి ఉన్న చెప్పి శరీరాలు వస్తూ ఉంటాయి, అదే సంసారం. ఆత్మకు శరీరంతో పనిలే. అహంకారానికి శరీరం కావాలి అంటే దానికి జన్మ. అంటే మనకి శరీరం ముసలి అయిపోతుంది, పడిపోతుంది, శ్మశానంలో కాలుస్తారు. మరి ఎక్కడ పనిచేస్తుంది? అహంకారం అలాగే ఉంటుంది, గర్వం అలాగే ఉంటుంది, అజ్ఞానం అలాగే ఉంటుంది. మనకు కొత్త శరీరం ఇచ్చి కలుస్తుంది. అంటే మరణించిన తర్వాత మన నాశనం అవుతామని మీరు ఎవరు అనుకోవద్దు. శ్మశానం చూడే మన జీవితం ముగిసిపోతుందని అనుకోవద్దు. లైఫ్ ఇస్ ఎండ్లెస్. అహంకారం అని చెప్పి జీవితానికి ముగింపు లేదు. అది దేహాలు ఎటువంటివి వస్తే నేను నడకండి. ఈశ్వరు యొక్క ఆజ్ఞ అనుసరించి ఆ దేహం వస్తుంది కానీ కర్మను బట్టి ఆ దేహం వస్తుంది కానీ నా ఇష్టానుసారం నేను జన్మించాలంటే నా ఇష్టం కాదు. ఇంకే నేను స్వతంత్రం కాదు. ఒకడే స్వతంత్రుడు, వాడు భగవంతుడు. ఒకడే స్వతంత్రుడు ఒక్కడే. ఆత్మ ఒకటే స్వతంత్రుడు, భగవంతుడు ఒకటే స్వతంత్రుడు. మిగతా ప్రతి జీవులందరూ కూడా అందరూ అస్వతంత్రుడు. ప్రతి జీవి అస్వతంత్రుడు. ఈశ్వరుడే స్వతంత్రం. అంటే ఈశ్వరుడే సంకల్పానుసారం కర్మ అనుసరించి వాడి తిరిగి జన్మలు ప్రసాదిస్తాడు. భవిష్యత్తులో మనకి జన్మ ఉందో లేదో ఈ జన్మలో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సంశయంగా ఏమి సంశయం లేకుండా మీరు ప్రత్యక్షంగా తెలుస్తాను రాబోయే జన్మ మీకు ఉందో లేదా. అంటే మరణం మరణంతో జీవితం ఆకరాన్ని మీరు అనుకోవద్దు. మరణానంతరం కూడా జీవితం ఉంది. ఈ భౌతిక అగ్ని అహంకారానికి కాకలు లేదు, అది అభౌతికం. అహంకారం అభౌతికం, అది భౌతికమైన కాదు. భౌతికమైన వస్తువులను పట్టుకుంటుంది కానీ అది బట్టి భౌతికమైన వస్తువు కాదు. మనసు కూడా అంతే, మనసు కూడా అభౌతికమే. అది భౌతికమైన వస్తువులను పట్టుకుని అలా వేలాడుతూ భౌతికమైన వస్తువులను స్మరిస్తూ ఉంటుంది కానీ అది కూడా అభౌతికమే. అదే మనసు కూడా భౌతికమైతే శ్మశానంలో శరీరం కాలిపోయినప్పుడు అది కూడా కాలిపోవాలి.
మేము ఏం ఏంటంటే కేవలం దేవతలతో మంత్రాలతో కాంటాక్ట్ పెట్టామంటే డైరెక్ట్ టచ్ ఇచ్చిట్టు దానికి ఏమో జిన్ను రమణ సత్తాను డైరెక్ట్ టచ్ డైరెక్ట్ కాంటాక్ట్ ఇచ్చిప్పుడు భగవంతుడి యొక్క నిజమైన పేరు తచ్చిన భగవంతుడికి ఏది పేరేంటి అనేది చెబుతున్నాం రామ చెబుతున్నాం కృష్ణ చెబుతున్నాం శివ చెబుతున్నాం యేసు చెబుతున్నాం అల్లా చెబుతున్నాం ఎన్నో పేర్లు చెబుతున్నాం భగవంతుడికి కానీ మొట్టమొదటి పేరు భగవంతుడికి ఏది పేరు అంటే సత్యం సత్యం అనే పేరు చెప్పిన తర్వాత మిగతా పేరు చెప్పాలి భగవంతుడి పేరు మొదటి పేరు సత్యం దాని తర్వాత మిగతా పేరు మాకు అజ్ఞానం ఉందో లేదు మరి ఎలా తెలుస్తుంది మాకు ఆసు సంపదను చెబుతున్నాడు భగవంతుడు అయితే అజ్ఞానం కూడా ఆసు సంపదను చెబుతున్నాడు మాకు అజ్ఞానం ఉందో లేదు మాకు ఎలా తెలుస్తుందండి ఎలా కనిపిస్తుందండి నా లోపల అజ్ఞానం నాకు కళ్ళ కనిపిస్తుంది మరి ఎలా తెలుస్తుందంటే నా కనుక చతుర్పలంకులు వస్తుంటే నాకు అజ్ఞానం ఉన్నట్టు నువ్వు పొలవు నువ్వు లోకానికి సంబంధించిన తలంపులు చతుర్పలంకులు వస్తుంటే నీ బయటకు చెప్పుడు అప్పుడు అజ్ఞానం దట్టంగా ఉన్నట్టే అపారంగా ఉన్నట్టు చతుర్పలంకులు వస్తే ఇలాగే మీరు చూసుకోండి అజ్ఞానం ఉన్నట్టు అది అజ్ఞానానికి తేలిగ్గా పోవచ్చు ప్రయత్నం కలపరిపత్వం నీ స్వరకటాక్షం అజ్ఞానం పోవాలని భగవాన్ చెబుతారు నీ సొంత ప్రయత్నం చేయాలి నీ చెప్పడం నువ్వు పడాలి స్వప్రయత్నం కలపరిపత్వం నీ చేసినంత మాత్రం చెప్పు రాదు కాలం కూడా కలిసి రావాలి ఎన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ప్రయత్నం కలపరిపత్వం నీ స్వరకటాక్షం ఈ మూడు కలిసి వచ్చినప్పుడు అజ్ఞానం పడిపోతుంది అన్ని కలిసి రావాలి ఈ మూడు కలిసి వస్తే అన్ని పడిపోతాయి అజ్ఞానం పడిపోతుంది దమ్మం పడిపోతుంది దర్పం పడిపోతుంది అజ్ఞానం పడిపోతుంది అన్ని పడిపోతాయి ఆసుర గుణాలు అన్ని పడిపోతాయి ఇక్కడ దైవం రావచ్చింది ఎవరికైనా భగవంతుడి దైవ గుణాలు చెప్పాడు అది మనం నేర్చుకోవాలి ఈ రాక్షస గుణాలు మనకు చెప్పడం ఎందుకు నేర్చుకోవాల్సిన క్వాలిటీ చెప్తే సరిపోతుంది కదా మరి ఈ చెడ్డ గుణాల గురించి భగవంతుడు ఎందుకు చెప్పాలన్నట్టు మీకు ఎవరికైనా అనుమానం రావచ్చు మనం విడిచిపెట్టవలసిన గుణాలు నేర్చుకోవాల్సిన గుణాలు దేవత గుణాలు విడిచిపెట్టవలసిన గుణాలు ఏమిటి రాక్షస గుణాలు రాక్షస గుణాలు చెప్పవలసిన అవసరం భగవంతుడికి లేదు కానీ ఎందుకు చెబుతున్నాయంటే ఈ రాక్షస గుణాలు మనలో ఉంటే అది రాక్షస గుణం అని తెలుసుకుని నువ్వు చెల్లించాలి కాబట్టి దాన్ని విడిచిపెట్టాలి కాబట్టి అందుకు చెబుతున్నాడు అంటే నేను కాలక్షేపానికి చెప్పడం లేదు సంతృప్తి కోసం చెబుతున్నాడు దేవతా గుణాలను అలవర్చుకో అవి ప్రాక్టీస్ చేయి రాక్షస గుణాలు ఉన్నాయనుకో ఉంటే విడిచిపెట్టి ఈలో అవసర గుణాలు ఉంటే ఈలో రాక్షస గుణాలు ఉంటే ఈలో ప్రకృతి గుణాలు ఉంటే నీవే నువ్వు బయట చూపించుకు ప్రకృతి గుణాలు నువ్వు మెరిసేస్తాగా దయ్యనేది లేకుండా ఆ గుణాలు నువ్వు బలవంతంగా బయటకు తీసేయడానికి ప్రయత్నించు ఆసుర సంతృప్తి ఉంటే నువ్వు సంసారంలో మునిగిపోతావు కాబట్టి ప్రకృతి నేను తల్లి 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 విడిచిపెడుతుంది కాబట్టి అంటే ప్రకృతిలో సరిపడాలంటే ఆసుర గుణాలు విడిచిపెట్టాలి కాబట్టి ఏ ఆసుర గుణాలు స్పెసిఫిక్ గా ఒక్కో గుణం గురించి చెప్పబోతున్నాడు భగవంతుడు వాసుదేవాసు దుఃఖం వచ్చే తలంపులు ఓ పరిమిత తలంపులు ఈ లోకానికి సంబంధించిన తలంపులు లేదా పరలోకానికి సంబంధించిన తలంపులు ఏ ఒక్కరు అనుభవించాలి ఇంద్రియాలతో భోగాలు అనుభవించాలని తలంపులు ఇవన్నీ అజ్ఞానం ఉన్నాయో భోగపట్టి వస్తుంది అజ్ఞానంలో ఏమి ఇంద్రియాలతో భోగం అనిపిస్తేనే మనకు సుఖం ఉందనుకుంటున్నాం గాలిం దగ్గరలో మనకి ఇంద్రియాలతో భోగం అనుభవించడం లేదు అదే సుఖం వస్తుంది సరి ప్రాంతం మీరు ఆలోచించండి ఇంద్రియాలతో తనకి ఇష్టమైనటువంటి భోగాలు అనుభవించినప్పుడు జాగ్రత్త అవసరం ఉండగా ఇంద్రియాలు ఉండగా ఎదుటి విషయాలు ఉండగా ఇంద్రియాలతో విషయాలు అనుభవిస్తుంటే నాకు యాత్ర చేసి డబ్బు కూడా నేను అందుకే సంపాదిస్తున్నాను డబ్బులు అయితే భోగం ఎక్కడి నుంచి వస్తుంది భోగం అనుభవించాలంటే డబ్బు ఉండాలి అందుకే నేను సంపాదిస్తాను దాని ఏమి కూడా సుఖం కోసం డబ్బు లేని వాడికి భోగం ఎక్కడి నుంచి వస్తుంది భోగం లేని సుఖం వస్తున్నాయి కదా నీ ఉద్దేశం శరీరం ఉండాలి ఇంద్రియాలు ఉండాలి మనస్సు ఉండాలి మనస్సుని ఇంద్రియాలతో కలుస్తూ ఉండాలి ఆ విషయాలు అనుభవించినప్పుడు వచ్చే సంతోషాన్ని దూరుకోవాలి ఇది జీవిత డబ్బులు మానవుల ఉద్దేశం అయితే ఇంద్రియాలు లేనప్పుడు మనసు లేనప్పుడు శరీరం లేనప్పుడు గాలి నిద్రలు మనం సుఖంగా ఉన్నాం ఆ సుఖం ఎక్కడి నుంచి అది అందులో కనుక సుఖం లేకపోతే ప్రతివాడు నిద్ర ఎందుకు కోరుకుంటాం నిద్ర లేకపోతే నిద్ర మాత్రం ఊరుతున్నాడు నిద్రలో కనుక సుఖం లేకపోతే నిద్ర ఎందుకు కోరుకుంటున్నాడు మానవ అయితే ఇంద్రియాలు లేవు ఓపిస్తున్న వస్తువులు లేవు అనుభవించడానికి భోగాలు లేవు ఏమీ లేదు నువ్వు ఎక్కడే ఉన్నావు అయితే అది సుఖంగా ఉన్నావు నీ అనుభవం లేదా ఏదో పరమాత్మైన విషయాలు చెప్పడం లేదు నీ చేతికి అందుబాటులో ఉన్న నీ రోజు అనుభవిస్తున్నటువంటి నీ మనసుకు అందుతున్న విషయాన్ని నేను చెబుతున్నాను ఇది అబద్ధమా నిజం నీ స్వానుభవం లేదా అయితే రాక్షస గుణాలను బయటికి తీసుకోకపోతే ఎన్ని జపాలు చేసినా ఎన్ని ధ్యానాలు చేసినా రోజులు కాసిన వెళ్ళిల్ల రాక్షస గుణాలు ఉన్నవాడు మనసు ఎన్నడూ అంతర్ముఖం కాదు దైవ సంపద వాడికి మనసు అంతర్ముఖం అవుతుంది కానీ రాక్షస గుణాల వాడికి మనసు బహిర్ముఖం అయిపోతాం బహిర్ముఖమే లోకాలను అన్వేషించాలని లోకాలను భోగించాలని వస్తువులు భోగించాలని రాక్షస గుణాలు ఉన్న మనిషికి వాడు ఎంత సాధన చేసినా ఎంత తపస్సు చేసినా వాడికి మనసు బహిర్ముఖం అవుతుంది కానీ అంతర్ముఖం అవ్వనే అవుతుంది వాడు గురువు ఎవడైనా వాడు మతం ఏదైనా నువ్వు చిన్న ఉదాహరణ చూస్తాను రామకృష్ణుడి జీవితంలో జరిగిన సంఘటన ఒక కలకత్తాలో పెద్దవాడు కూడా ఆయన టైం పెద్దవాడు డబ్బులో పెద్దవాడు మధ్యగంలో ఊరగా ఉంచుకున్నట్టు కొంచెం మతం కూడా ఉంది అది ఇంతకంటే కొంచెం కీర్తి తన భక్తి దాన్ని అందరికీ తెలిసేటట్టు చేయటం కోసం వాళ్ళ ఇంటికారు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటో చాలా పెద్దవాడు ఓసారి అతనికి ఏం అనిపించిందంటే మన సమకాలకు రామకృష్ణుడు ఒకసారి మన ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటాం అతను కొద్దిగా ధ్యానం కూడా నేర్పుతాం అది మనిషి అనేక వ్యవహారాలన్నా అన్ని వ్యవహారాలతో పాటు ఇది కూడా ఒక అతనికి ఎందుకు అనిపించింది ఒకసారి రామకృష్ణుడు మన ఇంటికి తీసుకెళ్దాం అనిపించాం రామకృష్ణుని తీసుకువెళ్ళాడు రామకృష్ణ ఇలా చూడండి వీళ్ళందరూ ఎలా ధ్యానం చేస్తారు రామకృష్ణుడు చూస్తున్నాడు కదా భగవాన్ ఎన్నైనా భరిస్తాడు భగవాన్ గారు గొప్పతనం ఏంటంటే వాళ్ళు కొరిగింది ఏమి రాక్షసం ఉండవారు గురించి చెబుతున్నట్టు ఎవరైనా భరిస్తారు ఇంత పూర్ణం ఉండే ముర్చుకుంటారు శక్తిరాయి ముర్చుకుంటారు రామకృష్ణుడు ఒక్కొక్కసారి అలా కొంచెం పచ్చిమిగా బలిజీలా కొనుక్కున్నారా ఇలా అంటిస్తే పుట్టి వచ్చిన వేళ కొన్ని మాటలు అంటిస్తా ఉంటాడు నాకు గురువు రమణస్వామి అయినప్పటికీ రమణస్వామి మీద ఇంత అట్మోస్ట్ రికార్డు ఉందో రామకృష్ణుడు పరమాత్మ మీద కూడా అంతే గౌరవం.
రమణస్వామి మీద ఎంత రెస్పెక్ట్ ఉందో నాకు,
ఎంత పూజ్యం ఉందో, అంతే పూజ్యం రామకృష్ణుడి మీద కూడా సమానమైన పూజ్యం. నేను చూశారు వీళ్ళందరూ ఎలా ధ్యానం చేస్తున్నారు అంటే పెద్ద ఒక రామకృష్ణుడు అంటే ఇటువంటి భగవంతు తొందరగా రామకృష్ణ స్థలం ఇటువంటి మాట్లాడతారు. ధ్యానం చేస్తున్న మాట్లాడితే కోతులు కూడా ధ్యానం చేస్తాయి, ఇదే కాయలు కనపడే వరకు, ఇదే చెట్టు కనిపోయే వరకు కోతులు కూడా ధ్యానాలు చేస్తాయి, ఇదే పాలు కనపడాలి, ఇదిగో కాయలు అని తీస్తాయి, కాయలు కనిపించే వరకు కోతులు కూడా ధ్యానాలు చేస్తాయి, ఈ ధ్యానాలు కూడా అలాగే. ఎంత మొత్తం చేతి తీస్తాడు, ఈ ధ్యానానికే పట్టుబడి ఇస్తాడు, ఈ ధ్యానానికే దొరకదు, ఇదే ధ్యానాలు చేస్తున్న మాట్లాడతాను. ఈ జనాలకి ఈశ్వరుడు పట్టుబడతాడా, ఇంటికి జనం చేస్తున్నాడు ఈశ్వరుడికి తెలియదా, లోపల ఏముందో చూడరాడా ఈశ్వరుడు అంటే రామకృష్ణుడు. ఎంత నిర్మాణ మాత్రమే మాట్లాడుతున్నాడు రామకృష్ణుడు, తను గౌరవించాడు, తను ఏ ఇంటికి తీసుకొచ్చాడు ఆ ఇంటి మీద మాట్లాడమాట. ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు, ఈశ్వరుని అందుకోవడానికి, ఈశ్వరు శక్తిని ఆస్వాదించడం కోసం, ఆ స్వరూపం పొందడం కోసం బలీయంగా అజ్ఞానం అడ్డొస్తాం. నా శరీరం కంటే నాకు భగవంతుడి దగ్గరగా ఉన్నాడు, అయితే ఆ సాన్నిధ్యాన్ని భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని ఇంటికి పొందలేకపోతాను. కారణ అజ్ఞానం పోగొట్టుకోవడానికి అవకాశం, ఒక అపచ్యుటి మీ శరీరం ఇచ్చాడు, ఒక అపచ్యుటి భగవంతుడు ఇచ్చాడు. ఈ జన్మ కేవలం అజ్ఞానం పట్టుబడేట్టు, అజ్ఞానం తగ్గేది చూసుకోవడం మనం మానేస్తే ఎందుకంటే నీతి జన్మలు వస్తాయి. ప్రాణం రాకముందే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, దేహం పడిపోక ముందే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. మీకు దుఃఖం వస్తుంటే బాబు అజ్ఞానం ఉన్నట్టు ఎవరు చెప్పక్కర్లేదు, నాకు దుఃఖం వస్తుంది లేదా బాబు అజ్ఞానం ఉన్నట్టు, అజ్ఞానం లేదా దుఃఖం లేదు. దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం ఏదో లలిత కళలు అన్నారు, సినిమాలు అన్నారు, నాటకాలు అన్నారు, గొడవలు అన్నారు, తోలు ఉండడం, మానవుడు యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం, ఈ మైండ్ డైవర్ట్ చేయడం కోసం పూర్వం తోలు ఉండాలండి, ఇప్పుడు సినిమాలు అయ్యి వచ్చాయి. ఏదో కంటే పండి ఎందుకంటే 10 నిమిషాలు చూసేస్తే కొంత మనసు అలా చదువుకుంటుందండి, అంటే సినిమా కలుగుతామండి అంటారు. మరి మామూలు సినిమాకి వెళ్ళి ఇచ్చేస్తారు, నా గంట చేసి మైండ్ డైవర్షన్ ఎలా ఉంటుంది, తర్వాత మామూలు యజ్ఞానం ఎక్కడికి పోతుంది, పైగా సినిమా చూడటంలో కొత్త వాసనలు, కొత్త సంస్కారాలు ఎన్నో వచ్చాయి. అదే భగవాన్ చెప్పారు, ఇవంటున్నావే నేను అంటున్నావే ఎన్నిసార్లు అంటున్నావు రోజుకి, నేను ఎన్నో సార్లు అంటున్నావు రోజుకి, ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ నేను ఏ విధంగా నేను పీడిస్తుంది, ఈ నేను యొక్క మూలం తెలుసుకోవాలని ఆలోచన జన్మలో ఎప్పుడైనా వచ్చావో దాన్ని పోగొట్టుకోవడం కోసం ఎప్పుడైనా పట్టించావా, నేను అంటున్నావు, నువ్వు పుట్టిన మొదలు ఈ భూమి మీదకి వచ్చిన మొదలు నేనని అంటున్నావు, కానీ నేను అంటున్నావు, కానీ ఆ నేను గురించి ఎప్పుడు విచారణ చేసావా, ఆ నేను గురించి ఎప్పుడైనా శోధించేవాడు, ఆ నేను ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, తన కాత్ర ఎలా ఉందో, తను ఏ కైతం రూపంలో వస్తుందో, ఆ నేనే తలంపు వచ్చాక నీకు మిగతా తలంపులు వస్తున్నాయి కదా, అంటే అది నేనే తలంపు మూలం ఏదు, అది ఏ రూపంలో వస్తుందో, ఏ రూపంలో నేను కొంగదిస్తుండు, ఏ రూపంలో నేను దుఃఖాన్ని పాలిపిస్తుండు, ఏ రూపంలో నేను కూడా వెంటాడుతుండు, ఆ నేను తీసుకొచ్చి బాధలను భరిస్తున్నావు, కానీ ఈ నేను యొక్క పుట్టిపూర్వోత్తరాలు, ఆ నేను యొక్క మూలం గురించి నువ్వు ఎప్పుడు విచారణ చేసావు, అంటున్నావు నేనే రోజుకి ఎన్నిసార్లు అంటున్నావు నేనని, కానీ దాని గురించి విచారణ ఎందుకు చేయి, అసలు సరైన గురువు కనుక నీకు దొరికితే గురువు యొక్క ప్రేమ పరిపూర్ణంగా కనుకుంటే అజ్ఞానం దాని అంతరం మంచి కలుగుతున్నట్టు కలిగిపోతుంది. ఈ ప్రయత్నం నా మాత్రంగా ఉన్నప్పటికీ మంచి కలిగినట్టు సూర్యుడు ఉదయించినట్టు మంచి ఏదైతే కలిగిపోతుంది, సూర్యుడు ఉదయించిన తర్వాత మంచి నేను ఉంటాను, నేను ఉంటాను అంటున్నాడు, దేశం వెలిగించాలి చీకటి నేను ఉంటాను ఎక్కడికి వెళ్ళాను అంటుండే, నిజమైన గురువు అసలు డేనేజర్ సోల్తో మన కాంటాక్ట్ కనుక దొరికితే ఆ అజ్ఞానం కూడా మంచి ఉడిపోయినట్టు ఏ పక్షి మన మీద గురువు ఈ యొక్క కాంటాక్ట్ ఈ డైరెక్ట్ టచ్ మీకు రామకృష్ణుని జీవితంలో అతని శిష్యునికి అతను డైరెక్ట్ డిసైపుల్స్కి అతను కొన్నటువంటి ఆ కాంటాక్ట్ లో మీకు తెలుస్తుంది. ఆ దేవుని ఏమీ అడిగిన సృష్టిలో ఏమీ అడిగిన రామకృష్ణుడు, ఎప్పుడు దేవుని నాకు ఇది కావాలని అడగలేదు రామకృష్ణుడు, తన దేవుని తను పూజించే దేవుని, తను ఆరాధించే దేవుని, ఆ ఏ దేవుని కోసమైతే నువ్వు జీవితాన్ని సర్వస్వం చేశాడు, ఏ దేవుని అయితే సాక్షాత్కరింప చేసుకున్నాడు, ఆ దేవుని కూడా ఎప్పుడు ఎక్కడ ఏది అడిగిన రామకృష్ణుడు వివేకానందతో ఉంటాడు, వివేకానంద నువ్వు బాధపడకు, ఇంటికాడ తిండి లేకుండా బాధపడుతున్నావు, అవసరమైతే నీ కోసం ఇంటింటికి భిక్ష చేసుకుని చన్న నీకు పెడతాను నరేందు గురువు యొక్క ఈశ్వరుని కూడా ఏమి అడిగిన రామకృష్ణుడు, మాటను కూడా ఏమి అడిగిన రామకృష్ణుడు, ఈ ప్రపంచాన్ని అసలు లక్ష్యం చేయనటువంటి రామకృష్ణుడు, తన ప్రేమిస్తున్నటువంటి శిష్యుడి దగ్గరకు వచ్చేటికి నీ కోసం నువ్వు ఇంటికాడ అన్నం లేకుండా బాధపడుతుంటే నేను నీకు పెట్టలేకపోతే ఈ కలకట్టా వీధుల్లో తిరిగి నీకోసం భిక్ష చేసి నీకు అన్నం పెడతాను నరేమి, ప్రేమ అటువంటి ప్రేమ అటువంటి ప్రత్యక్షమైనటువంటి ప్రేమ శిష్యుడు పట్టకనుక గురువు కంటే ఆ శిష్యుడు తప్పనిసరిగా ధ్యానం వచ్చితే అజ్ఞానం నిలబెట్టుకున్నాను నిలబెట్టుకోడు శిష్యుడు, ఐ ఎక్స్ట్రీమ్ లవ్ అటాచ్మెంట్ డివైన్ అటాచ్మెంట్ కనుక శిష్యుడు కూడా గురువు కనుక సంబంధం అంటే అది నాట్యమే చేరవలసిన అజ్ఞానం, కొంత లోతులో ఉన్న అజ్ఞానాన్ని సరే అది వేరుతో సహా బయటకు వచ్చి పరణవలసి వేళతో కూడా బయటకు వస్తున్నాయి, అపోత్రమైనటువంటి తలంపులు వస్తుంటే స్వార్థపూరితమైన తలంపులు వస్తుంటే స్వార్థమే కేంద్రంగా జీవిస్తుంటే లోపల అజ్ఞానం ఉన్నట్టు ప్రియమైన ఆత్మ బంధువులు ఎవరు మర్చిపోతుంది, మన దేహాలతో విడిపోతున్నాం కానీ స్వార్థంతో విడిపోతున్నాం, ఈ దేహంతో జనంలో విడిపోవచ్చు, 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ దేహంతో నాకు సంబంధం తెగిపోవచ్చు, కానీ నా స్వార్థంతో నాకు సంబంధం తగ్గటం లేదు, అంతే నేను అజ్ఞానాన్ని విడిచిపెట్టాను, మనకు స్వార్థం అంతా లేదా తెలుస్తుండలో అజ్ఞానం ఉన్నట్టు అజ్ఞానం లేకపోతే స్వార్థానికి అవకాశం, అజ్ఞానం కూడా ఆచరిస్తుంటది, అజ్ఞానం చెట్టే కాదు గొప్ప గుణం కాదు, ఆయన ఇంటి ఎవరైనా ఎందుకు చెబుతానంటే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ని విపరీతంగా ఉన్నాయి కాబట్టి దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అజ్ఞానం గురించి చెబుతున్నాను, అది నేర్చుకోవాల్సింది కదా అజ్ఞానం, నేర్చుకోవాల్సింది కదా, ఎందుకు చెబుతున్నాను నేను? విడిచిపెట్టాలి కదా చెబుతున్నాను. అజ్ఞానం విడిచిపెట్టడం నేర్చుకోవాల్సింది కాదు, అది దానివల్ల వచ్చే నష్టాలు నేను తెలిస్తే కదా విడిచిపెట్టావు కాబట్టి నీకు ఇంత వివరంగా చెబుతున్నాను అంటాడు భగవంతుడు. వాస్తవ అందము దత్తము అభిమానము క్రోధము పారుష్యం పారుష్యంగా కూడా మనం మాట్లాడకు, జాగ్రత్తగా మాట్లాడు, ఉపయోగం మాట్లాడు, అనవసరంగా కఠినమైన మాటలు మాట్లాడు, కఠినమైన ప్రసంగాలు తీసి అసందర్భం మాటలు మాట్లాడు, పాపం తెచ్చుకో, మాటలు కూడా పుణ్యం వస్తుంది, మాటలేని పాపం. భగవాన్ అన్నారు ఎదుటివాడు క్షేమం నువ్వు కోరితే ఆ క్షేమం నీకే తిరిగి వస్తుందని, ఎదుటివాడికి ఉపకారం చేస్తే ఆ ఉపకారం నీకే తిరిగి వస్తుందని మీరు స్పష్టంగా తెలిసినప్పుడు నువ్వు చేయకుండా ఉండగల. ఎదుటివాడికి ఉపకారం చేస్తే ఆ ఉపకారం నీకే తిరిగి వస్తుందని, ఎదుటివాడికి మంచి చేస్తే మంచి నీకే తిరిగి వస్తుందని, ఎదుటివాడికి ఏతో చేతో ఏతో నీకే తగ్గుతుందని మీకు స్పష్టంగా తెలిసింది కానీ నువ్వు చేయకుండా ఉండగలవా? మెటాఫిజిక్స్ లో కన్ఫ్యూజన్ అవకాశం లేనిది. ఆశ్చర్య సంపదలో పుట్టిన వాళ్ళు దండం ఉంటుంది, తత్వం ఉంటుంది, అభిమానం ఉంటుంది, క్రోధం ఉంటుంది, పారుష్యం ఉంటుంది, అజ్ఞానం ఉంటుందని చెబుతున్నాడు
భగవంతుడు.
దైవ సంపద ఎందుకంటే నీకు మోక్షాంత సాధ, ఆసురి సంపద ఏం చేస్తుందంటే సంసారంలో అంటి పెట్టుకుంటేటట్టు చేస్తుంది. దైవ సంపద నీ మంచి లక్షణాలు సంసారంలోంచి బయటపడటం కోసం, దుఃఖంలోంచి బయటపడటం కోసం, ప్రకృతిలోంచి బయటపడటం కోసం, మాయలోంచి బయటపడటం కోసం, అజ్ఞానంలోంచి బయటపడటం కోసం నీకు ఉపయోగపడుతుంది. ఆసురి సంపద ఏం చేస్తుంది? అజ్ఞానంలోంచి విడుదల చేయడం నీకు సాయం చేయదు కదా, అజ్ఞానంలో బంధించడం సాయం చేస్తుంది. అంటే నువ్వు మటుకు ఏం దుఃఖపడకు, దైవ గుణాలు చెబుతున్నాను, ఆసురి గుణాలు చెబుతున్నాను, నువ్వు మటుకు దుఃఖపడకు, మానసికంగా నేను దండి పెట్టుకోకు, నేను దుఃఖపడకు. ఇంకేదా నీలో ఆసురి గుణాలు ఏమి లేవు, నీలో దైవ గుణాలు ఉన్నాయి. అంటే నువ్వు రక్షించబడతావు కాబట్టి నువ్వు దైవ సంపద నువ్వు జన్మించావు, దైవ సంపద కోసం జీవిస్తున్నావు, ఈ దైవ గుణాల కోసం మరణిస్తున్నావు కాబట్టి, అదే గొప్ప కుటుంబంలో నీకు జన్మించావు కాబట్టి, అదే ఉన్నతమైన మనుషులు ఉదాత్తమైన మనుషులు నువ్వు జన్మించావు కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు, నువ్వు రక్షించబడే తీరతావు. నీ సంపద ఆసురి సంపద కాదు, నీ దైవ సంపదే. అంటే నువ్వు దగ్గర పెట్టుకోకు, దుఃఖ పెట్టుకోకు. గుణాలని ఏం చెప్తున్నాను జనరల్ గా నేను చెప్తున్నాను, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, నువ్వు తప్పనిసరిగా రక్షించబడతావు, నువ్వు ధరించబడతావు, నువ్వు మోక్షానికి అనుమతి అవుతున్నాడు భగవంతుడు. వాసితో వస్తున్నావు అర్జును సబ్జెక్టు కోసం డీటెయిల్ చెబుతున్నాను, నువ్వు కంగారు పడతావు, నువ్వు కంగారు పడకు, నువ్వు రాక్షసు గుణాలండి. రాక్షసు గుణం ఉంటే భగవద్గీత డైరెక్ట్ కదా చెప్పే చెప్పడు కదా. అంటే నువ్వేం కంగారు పడకు, మాస్ విచారా మధ్య ఎంట్రెన్స్ డైరెక్ట్ విచ్చినాడు ఇలా నువ్వు కంగారు పడతాను. రాక్షసు గుణాల గురించి నేను చెప్తాను, నువ్వు కంగారు పోయినట్టు పని నీకు లేదు, ఇంకే నువ్వు రాక్షస గుణం నీకు లేదు, మాస్ విచారా నువ్వేం దక్కబడకు, నువ్వేం ఎటువంటి దైవ సంపద అనుసరించి నువ్వు జన్మించావా ఈ లోకంలో, నువ్వు తొందరపడాల్సిన అవసరం నీకేంటి? నువ్వు తప్పనిసరిగా మోక్షానికి దగ్గరవే, నువ్వు తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతావు, పరమాత్మ సుఖాన్ని అనుసరిస్తావు, ఈ జన్మ మరణ వలయంలోంచి నీ చక్రం నుంచి బయటకు వస్తావు. దాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే నన్ను లేదు, మన శరీరం పడతాను, మన అహంకారం అలాగే ఉంటుంది, శరీరం మరణిస్తుంది, సేమ్ అహంకారానికి ఇంకో శరీరం వచ్చి తగులుకుంటుంది అంతే. అది మనం పుట్టాం పుట్టాం అనుకుంటాం, అది అబద్ధం. మీరు బాగా అర్థం చేసుకోండి, శరీరం కాలిపోతుంది, ఈ శరీరం మనం మనలోనే ఉంటాం, యాజిటేటర్గా ఉంటాం, మనం మనలోనే ఉంటాం, దీనికి ఇంకో శరీరం వస్తుంది అంతే. నా శరీరం నేను నేను అనుకుంటే తిని శరీరం వస్తే నేను తిని అనుకుంటాను, పురుషుల శరీరం వస్తే నేను పురుషుని. కానీ కొంతమంది ఏకాంతంగా ఉండండి, రోజు పావు గంట అరగంట మీరు ఏకాంతంగా ఉండండి అని మనం చెబితే కొంతమంది ఏకాంతంగా ఉండలేదు, వాళ్ళ శరీరం కలిపిన తర్వాత ఏకాంతంగా ఉండాలి, వెంటనే బాడీ రాదు. ఈ క్షణం మీకు కనపడదు, క్షణ శక్తులు ఉండవచ్చు. మీకు ఏకాంతం ఎంత ఇష్టం లేదనుకోండి, శరీరం పడిపోయిన తర్వాత ఎవరు వస్తారు మీకు? అది ఏకాంతం ఉండదు. ఇంకా భట్టాచార్య ఏమన్నాడంటే నాకు పాము కూడా గురువు, పాము గురువు వచ్చింది, నాకు అనేక మంది గురువులు ఉన్నారు, అందులో పాము గురువు ఉన్నారు, పాము గురువు వచ్చింది. మనుషులు అల్లి కలిసి తిరుగుతారు, కానీ పాములు అల్లి పాములు తల్లిదండ్రులు ఎక్కడ కలుస్తారో మీరు చూడండి, ఎక్కడైతే పాము ఒక్కొక్క పాము తిరుగుతాను, పది పాములు మీరు తిరగడానికి చూశారు, సర్వసాలి ఎక్కడికైనా ఓపెన్ వెళ్తాము ఓపెన్ వస్తాం. ఏకాంత వాసం తీసుకున్నట్టు పాము అది రోజంటే ఇష్టం, కానీ ఏకాంత వాసం చూసి నేను పాములు చూసి నేర్చుకున్నాను కాబట్టి నాకు పాము కూడా గురువు అంటే దత్తాత్రేయ, ఒక్క పాము తిరుగుతాను, మనకి ఏకాంత వాసం ఉంటే అంత లైఫ్ ఉంటుంది పాము, అంటే అది కూడా నాకు గురువు అన్నాడు దత్తాత్రేయ. ఇప్పుడు ఇష్టం లేదనుకోండి, మనకి బాడీ పడిపోయిన తర్వాత ఎవరంటే ఏకాంతం ఉండవచ్చు, మళ్ళీ బాడీ వచ్చే వరకు ఏకాంతం ఉండవచ్చు. ఇది సాధారణ ఫిలాసఫీ అంటే ఎస్కేపిజం అనుకుంటున్నారు, ఎస్కేపిజం కాదు, డైరెక్ట్ గా ఫేస్ చేయడం సబ్జెక్ట్ కష్టమైన విడిచిపెట్టి పారిపోవడం కాదు చెప్పింది ఫిలాసఫీ చెప్పి. నా లోపల అజ్ఞానానికి దయచి నేను పారిపోవడానికి చూస్తే, అజ్ఞానాన్ని మరుగు పెట్టుకోవడం చూస్తే, ఇంకా వంద జన్మలు ఇచ్చిన అజ్ఞానమైన సమస్య నేను పరిష్కారం చేసుకోవాల్సిందే. ఇది కనుక నేను పరిష్కారం చేసుకోకుండా అజ్ఞానమైన సమస్య వదిలేసి ఇతర సమస్య ఏమి మేర పెట్టుకున్నప్పటికీ ఈ సమస్యను కనుక పరిష్కరించకపోతే జీవితం ఏమి సాధించినట్టు రాదు. యేసు క్రీస్తు బైబిల్లో చెప్తారు, నువ్వు కనుక ఈ సమస్యను పరిష్కరించకుండా నువ్వు మరణిస్తే నువ్వు ఎంత సంపాదించు, ఎన్ని పదవులు నువ్వు చెయ్యి, ఎంత ఉత్కృష్టమైన స్థితి ప్రపంచంలో పొందు, నువ్వు అనుభవించే నష్టం ఎంత అంతా కాదు, దాని లెక్కల్లో కూడా కథమంతా యేసు. జ్ఞానాన్ని బయటకు తొలగించుకోకుండా ఇవ్వకుండా ఘన కార్యాలు చేశాను, అది చేశాను, ఇది చేశాను అని ఘన కార్యాలు ఎన్నో చేసి ఉండొచ్చింది కదా, కానీ మరణించే వలన నువ్వు అనుభవించే నష్టం ఎంత అంత కాదు, ఎంత స్వప్నమే కాబట్టి ఆ జ్ఞానాన్ని సమస్యను పరిష్కరించకుండా నువ్వు కనుక మరణిస్తే నువ్వు అనుభవించే నష్టం ఈ జీవితం ఇప్పుడు వందలు జీవించినా రెండు వేలు జీవించినా నువ్వు అనుభవించిన నష్టం ఇంత అంత కాదు, కొన్ని లెక్కలు కట్టాలనుకున్నది లెక్కలు కూడా అతీతం, నువ్వు అనుభవించిన నష్టం ఇంత ఇంత నష్టపోయిన లెక్కలు కట్టి చూపించడానికి లెక్కలు కూడా అతీతం ఉంటున్నాడు. అజ్ఞానం పోగొట్టుకున్న మీ శరీరాన్ని విడిచిపెట్టే బయలు సత్పురుష సర్వవాసం కంపెనీ విధులు తీర్చుంది పరమ పవిత్రంతో కనుక మీరు కొంత సహవాసం చేస్తుంటే మీరు తెలియకుండానే మీరు సాధన చేయకపోకుండానే మీ ప్రయత్నంతో నిమిత్తం లేకుండానే మీ అజ్ఞానం మీద రాలిపోతుంటారు. మీరు చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు తెలియకుండా మీ అజ్ఞానం రాలిపోతుంటారు. చూడండి మహాశయ గారు ఒక జ్ఞాపకం ఉంచుకో, ఈ బ్రెయిన్ సెల్స్ లో మార్పు రావాలి, ఈ బ్రెయిన్ సెల్స్ లో మార్పు రావాలి. మీ పిల్లలు ఏమైనా బాగా చదవటం అనుకోండి అనుకున్న మాట వస్తుంది, మీ పిల్లల కంటే బాగా చదివి వాళ్ళతో మీరు స్నేహాలు చేయించండి, మీ పిల్లలకి మీ పిల్లలు తప్పనిసరిగా బాగా చదువుతారు మార్పు వస్తుంది. మీ పిల్లల కంటే చదివి చదవకపోతే మీ పిల్లల కంటే తెలియని పిల్లలను చూసుకుని మీరు వాళ్ళతో మీ పిల్లల కంటే స్నేహాలు చేసేలా మీరు చూసుకుంటే వాళ్ళు ఎంతో కొంత బాగా చదువుతారు పైకి వస్తారు. ఇంకా బ్రెయిన్ సెల్స్ లో వెంటనే చేంజ్ పడతాం, మీ అబ్బాయి కంటే మంచి వాళ్ళతో మీ అబ్బాయి కంటే తెలియని వాళ్ళతో స్నేహాలు ప్రారంభించారు, ఆ సెల్స్ లో బ్రెయిన్ లో కొంచెం మార్పు వస్తాం వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు బాగా చదువుకుంటున్నాడు మనం కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచిగా ఉంటున్నాడు మనం మంచిగా ఉండాలి, వాళ్ళు శ్రద్ధగా ఉంటున్నాడు మనం కూడా శ్రద్ధగా ఉండాలి అని ఇలా మార్పు వస్తుంది. అదేవిధంగా మీకంటే మంచి భక్తులతో ఎవరు అడిగారు మన ఇలాంటి వారికి జ్ఞానం వచ్చిందా, వీరికి జ్ఞానం వచ్చిందా, ఎందుకు ఇవ్వబడవు నీకంటే అడ్వాన్స్డ్ చూడ అవునా కాదా, బిఏ ఉందనుకోండి అదే చివరి ఎడ్యుకేషన్ వచ్చేవారు బిఏ కంటే మీ పెద్ద ప్రశ్న, కానీ నాలుగో తరగతి కూడా కనిపిస్తారు కదా పదివాడు మీరు రామకృష్ణులు రమణ మహర్షి అది అర్థం నీళ్ళు లేదు, నువ్వు నేర్చుకోవాలంటే ఎడ్యుకేషన్ ఎక్కడ ఉండదు అది చూసుకోండి డైరెక్ట్ గా. కొంతమంది దేవుళ్ళు అని చెప్పుకుంటున్నప్పటికీ కృష్ణుడు లాంటి అవతారం కలిగి ఉండి రాలేదు, నీ దేవుడిని నీ దేవుడు అనేక మంది చెప్పుకొచ్చింటే కృష్ణుడు లాంటి అవతారం మీకు కలిగి ఉండి రాలేదు. రుచిపోయింది అనుకోండి నాలుగు మీద నాలుగు మీద మన రుచి తింటుంది అన్నం తింటా ఉంటారు, రుచి తిరిగి కన్నడ పురుగు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతా కానీ ఇంకేం నాలుగు మీద వేసుకుంటున్నాం ఏమి రుచి తినటం లేదు మొద్దు పారిపోయినారు. కానీ భగవంతుడి యొక్క నామం మీద మనకు రుచిపోతే ఏం కంగారు పట్టండి, రామనామం అన్నప్పుడు మనకు స్వీట్ మన హృదయంలో ఆహ్లాదం కలగదు, కృష్ణనామం చెప్పినప్పుడు శివనామం చెప్పినప్పుడు మన హృదయంలో శాంతి కలగకపోతే సుఖం కలగకపోతే డాక్టర్ గారి దగ్గరికి ఇంటి కలుగుతుంది. మీ నాలుగు మీద వస్తువు పెట్టుకున్నాడు మీకు రుచి తెలియకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, కానీ రామ అన్నప్పుడు కృష్ణ అన్నప్పుడు శివ అన్నప్పుడు మీకు ఆ రుచి యొక్క మాధుర్యం ఆ రుచి మీ నాలిక మీ హృదయం మీ మనసు అనుభవించకపోతే మీరు డాక్టర్ గారి దగ్గరికి ఇంటి కలుగుతారు. అంటే మీరు ప్రాణకంటే దేహానికి ఎక్కువ ప్రాణిక ఇస్తున్నారు అనుకని తత్వానికంటే భోగానికి ఎక్కువ ప్రాణిక ఇస్తున్నారని భగవంతుడికి తెలియదా, వాళ్ళకి తత్వం తెలియదా అంటారు. అంటే అర్థం ఏంటంటే వారికి తత్వం తెలియదు అంటారు అంటే వాడు వాస్తవం తెలియదు, తత్వం తెలియదు అంటే ట్రూత్ తెలియదు, వారికి తత్వం తెలియదు అంటే వాడికి వాస్తవం తెలియదు, వారికి ట్రూత్ తెలియదు అని అర్థం, తత్వం అంటే అది ట్రూత్ అని అర్థం. కానీ కురుపు నా చర్యమే వేసింది, పోనీ సర్దాగా పెంచుకొచ్చింది కదా దాని కురుపుని ఎక్కడ కురుపు నా చర్యమే వేసింది, మరి నా చర్యం వేసినప్పుడు ఉంచుకొచ్చింది హాస్పిటల్కి పోయించుకోవటానికి సర్దాగా పెంచుకొచ్చింది కదా దాని కురుపుని నీ చర్యమే వేసింది కురుపు దాని అలా ఉంచుకొచ్చింది కదా నువ్వు కోరిం చేసుకుందా ఎందుకు. అదేవిధంగా ఈ ఆశీర్వాదాలు కనుక నీలో ఉంటే అది నీలోనే ఉండొచ్చు, ఆ కురుపు ఏదైనా అయితే భవిష్యత్తు నువ్వు బాధపడుతున్నా నువ్వు కోరించుకుంటున్నావు, ఈ ఆశీర్వాదాలకు భవిష్యత్తు నువ్వు నరకడం తీసుకెళ్తావు కాబట్టి ఇప్పుడు తీసేసుకోమంటున్నాడు భగవంతుడు వాసుదేవస్తు. నువ్వు కనుక ఆ కురుపుని ఆపరేట్ చేయించుకోకపోతే ఆ కురుపు దగ్గర నువ్వు మెడిసిన్ తీసుకోకపోతే భవిష్యత్తులో ఆ కురుపు పెట్టే బాధ భరించలేక నువ్వు ముందుకు దొంగతున్నావు. మరి ఆశీర్వాదాలు మరణాలతో నీకు వచ్చే నీచమైన జన్మలు నీచమైన లోకాలు తీసుకుపోతే ఆశీర్వాదాలు అటువంటి లోకాలకు పోయినప్పుడు ఈ శరీర విషయంలో కురిపేస్తే నేను ఇంత కంగారు పెడుతున్నాయి, నీతి గుణాలు నీలో ఉంటే అవి పరలోకాలు తీసుకుని ఇతర లోకాలు తీసుకున్నప్పుడు అనేక కష్టాలకు నష్టాలకు బాధలకి మరాలకు గురించేస్తాయి. అసలు మీరు ఇలా చెబుతున్నా అంటే ముందెందుకు పోగొట్టుకో శరీరం పడక ముందు ఎందుకు పోగొట్టుకోవాలి అంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి అడుగుతున్నాడు. ఈ భౌతికమైన కురిపికే నేను ఇంత కంగారు పెడుతున్నాయి, మన గుణాలు పోగొట్టుకోవడానికి ఈ ఆశీర్ లక్షణాలు పోగొట్టుకోవడం నువ్వు తొందరపడాలని నేర్చుకోవాలి, మీకు మంచి చెప్పేవాడు ఎవరు ఈ దాసం లేదు. అందుకే భగవంతుడు చెబుతాడు నీ జ్ఞానిని ఆశ్రయించు, జ్ఞానం ఎడిగి తెలుసుకో, ఇంకా జ్ఞానికి నాకు ఏం తేడా లేదు, నువ్వు జ్ఞానం ఆశ్రయించు, నీకు తెలియని విషయాలు జ్ఞానం అడిగి తెలుసుకో, ఎందుకు చెప్పంటే జ్ఞానికి నాకు తేడా ఏం లేదు, జ్ఞానం నా స్వరూపం పొందినవారు నీకు తెలియకపోతే అడిగి తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. కాబట్టి మాకు తెలియదండి ఎంతో మరణించిన తర్వాత మనం ఇతర లోకాలు జరిగింటారు జరుగు మాకు తెలియదండి అని చెప్పి ఇలా వచ్చేసినప్పుడు ఊరుకుంటారు, రోడ్డు మీరు తెలుసుకోవాలి ఎందుకు చేతి వెళ్తాం కూడా పోలీసులు కట్టడం పైన వేస్తారు మరి ఎవరైనా నాకు తెలియదండి మరి గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది, రోడ్డు గురించి నాకు తెలియదు కాబట్టి ఎడం చేతి వెళ్ళి కుడి చేతి వస్తున్నా పోలీసులు తెలుసుకుంటాం వయ ఉంటారు నువ్వు తెలుసుకోవాల్సిన డ్యూటీ మీకు ఉండాలి అంటే నీకు సైన్ కట్టవలసింది అంటారు, నాకు తెలియదని మాటలు ఒప్పుకోవాలి గవర్నమెంట్ ఒప్పుకోవాలి, నువ్వు తెలుసుకోవాల్సిన డ్యూటీ మీకు ఉంది తెలియకపోతే నేనేం చేస్తాను నువ్వు తెలుసుకోవాల్సిందే అంటే నువ్వు తప్పు చేసే కూడా చెక్ చేశాను డబ్బు కట్టంటారు పోలీసు. ఈ లోపల మనం చూడటం లేదా ఈ అనుభవాలు మనకు లేవు, మనకు ఉన్నదేమి ఐ సెన్స్ అని గాడ్ సెన్స్ లేదు, మనకు ఉన్న ఐ సెన్స్ వాగ్దానం సంబంధించిన సెన్స్ కానీ గాడ్ సెన్స్ అసలు మనకు ఏమీ లేదు. ఈ విషయంలో అప్పుడు చెప్పారు గౌతమ గౌతమ బుద్ధుడు ఉండదు రమణ మహర్షి జ్ఞానం ఎవరికి కావాలి లోకం ఎవరికి కావాలని జ్ఞానం ఉన్నాడు గౌతమ బుద్ధుడు వాడు రమణస్వామి ఎవరికి కావాలి ఈ లోకం జ్ఞానం ఉండాలి దేవుడు అని వాడు ఒక ఉండాలి మీరు అడిగిన వాళ్ళు ఇస్తూ ఉండాలి మీరు చెప్పిన అనుభవిస్తూ ఉండాలి ఇదే సార్ మామూలు భక్తులకు ఉండే స్టాండర్డ్ రమణస్వామి భక్తులకు ఉండే స్టాండర్డ్ ఏంటంటే తాను ఉండాలి చెప్పని ఓ దేవుడు ఒక ఉండాలి మీరు ఏమి అడుగుతా ఉండాలి అది ఇస్తా ఉండాలి ఈ అడిగిన వెళ్ళి ఇచ్చేస్తా ఉండాలి అది శుభ్రం అనిపిస్తూ ఉంటుంది ఇదే మతం అంటే అర్థం అంటే చాలా మందికి భక్తులు ఇచ్చే స్టాండర్డ్ అంటే నువ్వు జ్ఞానం కోసం ఇప్పుడు తప్పించావు
దైవ విస్తరుషణ ప్రోక్త ఆసురం పార్థమేశ్రమం
ఈ లోకంలో రెండు రకాలు ఉన్నారు మనుషులు ఒకటి రాక్షసులు అంటే రాక్షస సంపద యాసుడు గుణాలు ఉన్నవాడు రెండు దైవ సంపద ఉన్నవాడు రెండే రకాలు మనం స్త్రీ జాతి పురుష జాతి అంటున్నాం ఇక్కడ భగవంతుడు చెప్పేది రెండు జాతులు అంటే స్త్రీ జాతి పురుష జాతి అని చెప్పడం లేదు ఇక్కడ రెండు జాతిని ఎలా ఎదుగుతున్నాడంటే ఒకటి మంచి గుణాలు ఉన్నవాడిని రెండు దుర్గుణాలు ఉన్నవాడు ఇక్కడ స్త్రీ జాతి పురుష జాతి అని చెప్పడం లేదు ఒకటి మంచి రెండు చెడు ఒక ఆశుడు సంపద రెండు దైవీ సంపద జ్ఞానం గురించి వినాలండి దానికి మించిన విజ్ఞానం లేదు జ్ఞానం గురించి వినాలి మీరు దానికి మించిన విజ్ఞానం కానీ దానికి మించిన తపస్సు లేనే లేదు జ్ఞానం గురించి మీరు వినగలగలిగా విన్న విషయం జ్ఞాపకం వస్తుంది అది మిమ్మల్ని శోధిస్తుంది మిమ్మల్ని స్నేహితులు చేస్తారు మిమ్మల్ని పవిత్రులు చేస్తారు అదే నిజమైన యజ్ఞం దానికి మించిన వ్రతం లేదు దానికి మించిన యజ్ఞం లేదు దానికి మించిన తపస్సు లేదు మీరు శ్రమణం చేయడం ఇందులో డబ్బు ఖర్చు ఉంటుంది మీకు ఎలా అర్థం చెప్పాలంటే ఈ భగవద్గీతని జాగ్రత్తగా జీర్ణం చేసుకోవడం మీరు కనుక అలవాటు చేసుకుంటే మీకు ఇంకో పుస్తకం తోడు పని లేదు.
కొన్ని 1000 సంవత్సరాలకు సరిపడే ఆహారం ఇందులో
మనం ఒక సంవత్సరానికైపుడు బియ్యం, ఒక సంవత్సరానికైపుడు అపరాలు, ఒక సంవత్సరానికైపుడు గౌరవం కొన్ని ఇంట్లో పడేసుకుంటాం. రాబోయే దీన్ని కొన్ని 1000 సంవత్సరాలు కొన్ని యుగాలు సరిపోయిన ఫుడ్ ఒక చేస్తాం. జాతశాస్త్రం 1 సంవత్సరానికి ఉండే ఆహారం కాదు, 2 సంవత్సరాలకు ఉండే ఆహారం కాదు, ఇంకా కొన్ని కోట్లాది దీనికి కొన్ని యుగాలు వేసినట్లయితే యుగాలు సరిపడే ఆహారం నేను అనుభవిస్తూ పోతూ ఉంటే కొన్ని 10 బస్తాలు బియ్యం ఇంట్లో పెట్టుకుంటే మనం తగ్గిపోవచ్చు. కానీ ఇదేం ఆహారం భగవద్గీతలో ఆహారం ఏంటంటే కోట్లాది మంది విధిస్తున్నప్పటికీ, కోట్లాది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇదేం ఆహారం కరగదు. దీని గౌరవం మనకు తెలిస్తే కదా, మన జ్ఞానం అక్కర్లేదు, మనం పవిత్రులు అక్కర్లేదు. ఎవరైనా జ్ఞానం కనిపిస్తే, ఎవరైనా పవిత్రులు కనిపిస్తే దాన్ని గౌరవించే బాధ్యం కూడా మనకు లేదు. ఎవరైనా పవిత్రులు కనిపించాలనుకోండి, మనం పవిత్రులు కాకపోవచ్చు. ఎవరైనా పవిత్రులు చూసి ఆనందం కూడా దౌర్భాగ్యస్తే మనం ఉన్నప్పుడు మనకు జ్ఞానం వచ్చింది. ఒక యోగ్యత మనకు కనిపించచ్చు, ఆ యోగ్యతను చూసి ఎవరి యొక్క సౌందర్యాన్ని చూసి వారి బుద్ధి యొక్క యువతని చూసి సంతోషించలేదు. మనకు ఆ జ్ఞానం, మనకు జ్ఞానం లేకపోవచ్చు, మన జ్ఞానం కాకపోవచ్చు. కనీసం జ్ఞానం యొక్క విలువలు మనకు తెలుసా? మనకి జ్ఞానం ఏమిటి? జ్ఞానం ఉన్న వాళ్ళు గౌరవించలేదు కాదు, కానీ మనకి జ్ఞానమా? మనకంటే ఉత్తమ గుణం, మనకంటే హై క్వాలిటీ. ఎవరు మంచిగా కనిపిస్తే వాళ్ళు చూసి మనకు అవసరం వస్తుందో సంతోషం వస్తుంది. జ్ఞానం దగ్గర ప్రయోగించేట్లేదు. నీకంటే మంచి గుణాలు, నీకంటే ఉత్తమ బుద్ధి, ఇంకో మనిషి ఉందనుకోండి, నీకంటే ఎక్కువ, వాడిని చూసి మీరు సంతోషించకపోతే మీరు రాక్షసులకు సంబంధించిన మనుషులు. ఇప్పుడు భగవంతుడు రాష్ట్రం అంటే మీకు వయసు ఎంతండి? 70 ఏళ్ళు. నీకెంతండి? 92 ఏళ్ళు. నీకెంతండి? 60 ఏళ్ళు. జీవితాలు ఉన్నాయి, కానీ జీవితానికి సంబంధించిన అనుకోవాలి. మనకు జీవిస్తున్నాడైతే రోజు అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నాయి, ఏళ్ళు వచ్చినాయి, సంవత్సరాలు వచ్చేసినాయి, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఇంతకాలం జీవించాలని చెప్పుకుంటున్నాం, జీవిస్తున్నాం. జీవితానికి సంబంధించి అనుభవం నన్ను ఎవరికింది? జీవితానికి సంబంధించిన రోజులు ఎప్పుడైనా చూసామా? జీవితానికి సంబంధించి అనుభవం ఎప్పుడైనా చూసాం? అనుభవం ఏం చేయలేదు. మీకు అబ్జర్వేషన్ అంటే ఏంటో తెలియదు జీవితం. అందుకే స్వామి వివేకానంద అంటాడు, దూడలు బతుకుతున్నాయి, చెట్లు బతుకుతున్నాయి, నువ్వు బతుకుతున్నావు, నీకు చెట్టుకి తేడా ఏంటి, నీకు దూరకి తేడా ఏంటి? నువ్వే బతుకుతున్నావా? చెట్లు బతకటం లేదా? పశువులు బతకటం లేదా? నువ్వే బతుకుతున్నావా? నువ్వే తిండి తింటున్నావా? పశువులు తిండి తింటలేదా? అయితే జీవితాలు నువ్వు వేరు. ఇప్పుడు నీకు పశువుకి తేడా ఏంటి? నీకు చెట్టుకి తేడా ఏంటి? అది నేను బతుకుతున్నానే, చెట్టు బతకటం లేదా? అంటూ బతకటం అంటారు స్వామి వివేకానంద. బతకడం అంటే క్వాలిఫికేషన్ అయితే పూర్తి బతకటం లేదు. బతకడం అంటే క్వాలిఫికేషన్ ఏంటి? జీవితానుభవం. జీవిస్తున్నవారైతే జీవితాన్ని కవి చూసుకో, నీ జీవితంలో జరిగేటువంటి మంచి చెడుని బ్యాలెన్స్ చేసుకుని ఆ నేర్చుకుంటూ జీవితంలోంచి వచ్చిన లెసన్స్ నేర్చుకుంటూ ఈ జీవితాన్ని లోతుగా తల్లి తల్లి చూసుకుని అందులో రత్నాలు పెరుకుంటూ ఈ జీవితానుభవంలోంచి పాఠాలు నేర్చుకుంటూ అనుభవాన్ని సంపాదించబోతే జీవితం యొక్క ప్రయోజనం ఏంటి? ఇటువంటి శరీరాలు ఎన్ని మూసాం, భవిష్యత్తులు ఎన్ని శరీరాలు రాకపోతున్నాయి. వాట్ మ్యాన్స్ లైఫ్ కన్సర్ట్ చేయటం, దాట్ ఈస్ మ్యాన్స్ లైఫ్ కన్సర్ట్ చేయటం. అనంతమైన జీవితంలో ఈ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు జీవితం జీవితం ఉంది. ఈ భూమి మీద 70 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉంటాయి. ఇది కూడా జీవితమేనా? కోట్లాది యుగాలు లెక్కలో చూసుకుంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడా జీవితం. ఈ జీవితాన్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకో. రామణ మనిషి ఏం చదువుకున్నాడండి? రామకృష్ణ గారు ఏం చేతుకున్నాడు? వాళ్ళకి ప్రకృతి వాళ్ళ జీవితం వాళ్ళకి టీచర్స్ కల్పిస్తుంటుంది. ప్రకృతి వాళ్ళకి టీచర్స్ వాళ్ళ జీవితం ఏదో నేర్చుకున్నాడు తెలుసు. అది జీవిస్తున్నవారైతే జీవితం నుంచి ఏం నేర్చుకున్నావు? నువ్వు జీవిస్తున్నావు బాగా ఉంది, నీ జీవితం నుంచి నువ్వు నేర్చుకునేది ఏంటి? నువ్వు నేర్చుకునే లెసన్ ఏమిటి? మాటలకి చేతల దగ్గరికి వచ్చేవాడు చూడలేకపోతున్నావు అంటే లోపల జ్ఞానం గట్టిగా ఉన్నట్టు చేసి చూసినప్పుడు కానీ దాని లోతు మనకు తెలియదు. రైతాంగం ఈ శ్రీనివాస శాస్త్రం మీరు పేరు విని ఉంటారు. మెడ్రాస్లో ఇంగ్లీష్ పేరు మాస్టర్ చేశారు చాలా కాలం. ఒకసారి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చర్చిలు కొన్ని మాటలు ఇంగ్లీష్ లో పొరపాటు మాట్లాడుతున్నాను, లెటర్ రాసి పంపించాడు, పలానా మాటలు పొరపాటు మాట్లాడే పలానా స్పీచ్ అని వాళ్ళు అతని తర్పాటం ఇంగ్లీష్ పాటించాడు. రైతాంగం ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే మాటల్లో తప్పులు బట్టి ఈ తప్పును పలాను రోజులు ఇలా మాట్లాడారు. పలాను ఇంగ్లీష్ వ్యాకరణ ప్రకారం ఈ తప్పుని అంత అపారంగా పండించింది వాళ్ళు ఆంధ్ర భాష. సరే ఒక కాంగ్రెస్ మీటింగ్ లో ఆయన సరే కంపెనీలో మాట్లాడుతుంటే మాట్లాడుతుంది పూర్తయిపోయింది జవహర్లాల్ నెహ్రూ లేచి ఏమని అడిగితే రైతాంగం వీఎస్ శ్రీనివాస శాస్త్రి మాట్లాడేది సింహంగా గర్జిస్తాడు, ఆచరణలోకి వచ్చాడు, మేకలాగా అరుస్తాడు అన్నాడు. ఈ జవహర్లాల్ నెహ్రూ తప్పైన భారత ప్రధానమచ్చు అన్న మాట్లాడు రైతాంగం వీఎస్ శ్రీనివాస శాస్త్రి. శ్రీనివాస శాస్త్రి మాట్లాడేది కూర్చున్నాడు ఇన్ని ప్రజలు సమాత్మగా. ఈ రైతాన్ని బలి వీఎస్ శ్రీనివాస శాస్త్రి ఉపన్యాసాలు చెప్పిన విషయంలో దగ్గిస్తాడు, ఆచరణలోకి వచ్చాడు, మేకలాగా అరుస్తాడు అన్నాడు. శాస్త్రి మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు గాంధీ గారు అన్నారు ఈ దేశభక్తి గోడేం తీసుకుపోదు. నువ్వు ఎందుకన్నాడు కనిపెట్టేశాడు గాంధీ గారు? నువ్వు ఎందుకన్నాడు నీ దేశభక్తి గోడేం తీసుకోడు? నీకే కాదు నాకు అగ్రజుడు, అతనే పెద్దవాడు. నాకు ఇంద్ర గోపాలకృష్ణ గోఖలే శిష్యుడు వెళ్తాడు. అందు గారు కూడా గోపాలకృష్ణ గోఖలే శిష్యుడు. రైతాన్ని బలి వీఎస్ శ్రీనివాస శాస్త్రి కూడా గోపాలకృష్ణ గోఖలే శిష్యుడు. దేశభక్తి గోడేం తీసుకోడు, నీకే కాదు నాకు అగ్రజుడు. అదే దేశభక్తి మీద శంకం తక్కర్లేదు. నీకంటే ఏం కూడా తీసుకుపోదు. మనిషి ఒక మాట మాట్లాడినప్పుడు అది యాక్షన్లోకి వచ్చినప్పుడు మాట మాట్లాడేది తెలుస్తాడు పని చేయడం. అంటే పని చేసి చాలా బ్యాలెన్స్ గా చూసుకుంటాడు. మాట్లాడుతున్న విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ పని దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతవరకు సక్సెస్ అవుతాం, ఎంతవరకు సక్సెస్ అవ్వలేదు, ఏమి కట్టాడు కానీ శ్రీనివాస శాస్త్రి అంటే పని చూసి పారిపోయే మనిషి కాదే, ఇంకేమి తీసుకుపోతాడు వాడు నాకు అగ్రజ ఉంటాడు మాట్లాడా అని తేలిగ్గా మాట్లాడేసాడు. నాకు గర్జిస్తాడు పని వచ్చేవాడికి నేను అక్కడ అదారుస్తాడు. ఎవరైతే మళ్ళీ ఈ శ్రీనివాస శాస్త్రి గురించి మాట్లాడాల్సిన మాటలు మనమే చూడండి. ఒక బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటాం, ఇది ఊహిస్తూ ఉంటాం, కాగితం మీద పెట్టి అంతా చిన్నింటి ఎంత కావాలి, ఇన్ని ఎంత కావాలి, వచ్చేప్పటికి మన డబ్బు ఎంత ఉంది అప్పుడు చూసుకుంటాం మన లెక్క. అది ఏమైనా సరే ప్రాక్టీస్ దగ్గర వచ్చేప్పటికి అతను చెప్పినంతా చేయలేకపోవచ్చు. అసలు మనం పని చేస్తున్నప్పుడు మనలో బలహీనతలు ఏమంటాయి మనకు తెలుస్తుంది. మీ సమాజాన్ని చూడాలనుకోండి, సమాజానికి దూరంగా పోతాను. నాలుగు తలుపు వేసేసుకుని గదిలో కూర్చుంటాను. నేను యోగిని పెట్టి యోగిని అయిపోవచ్చు. సమాజంలోకి వచ్చి సమాజం పనిచేసేప్పుడు కదా నా బలహీనతలు బయటకు వచ్చి ఏకాంత వయసు మంచిదే. అంత మాత్రం జరిగిన యోగులు అయిపోయినట్టు కుదరదు. ఈ మధ్య నాకు ఆఫీసర్ చెప్పాను, ఇవరకు ఈ దగ్గర నేను చదువుతున్నప్పుడు ఎక్కడ లంచాలు పుచ్చుకోకూడదు అనుకున్నాను. నువ్వు లంచాలు పుచ్చుకుంటున్నావు, ఇంకా దగ్గర కనిపిస్తాను టెంట్ అవుతాను. అప్పుడు నా ఆదర్శాలు చదువులో అనుకున్నమాట, ఎక్కడ లంచం పుచ్చుకోకూడదు అనుకున్నమాట. అది ఉద్యోగం చేస్తాను, డబ్బు వస్తుంది, ఆ డబ్బును చూసి నాకు ఆకర్షణ కలుగుతుంది. నువ్వు అనుకున్న మాటలన్నీ ఏమైంది ఆదర్శంగా పెట్టుకున్నమాట నిజంగా. నేనే కదా నా ఫ్రెండ్స్ కూడా అనుకునే వాళ్ళు లంచం అనేది పుచ్చుకోకూడదు. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో వచ్చినప్పుడు ఎదుగులో డబ్బు కనిపిస్తుంది, ఆకర్షణ టెంట్ అవుతుంది, అట్రాక్షన్ కలుగుతుంది, పుచ్చుకుంటున్నాం. నువ్వు చదువుకున్న ఆదర్శం ఏమి అని డబ్బు కనిపించేది ఫీల్ అయింది. అక్కడ నువ్వు సక్సెస్ అయినప్పుడు నీ జ్ఞానం భగవన్ చెప్పిన ఫస్ట్ సీక్రెట్ అదే. నువ్వు ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా అప్లై చేసుకోవాలని ప్రతి శ్లోకంలో చూపిస్తాను. భగవన్ ప్రభాస్ దేవస్వామి ముందు తలంపు, తర్వాత మాట చేత. తలంపు ఏమైతే మాట ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, చేత ఎలా ఉండాలి. మీరే క్రమంలోకి లేకపోతే నీ లోపల అజ్ఞానం ఉన్నట్టు ఎవరు లోపం ఉన్నట్టు కదా. లోపల తలంపు, తలంపు తర్వాత మాట, మాట తర్వాత చేత. మీరు క్రమంలో ఉండాలి. మీరే క్రమం తప్పిందా లోపల లోపం ఉన్నట్టు. ప్రాక్టికల్ అప్లికేషన్ భగవద్గీతలో చెప్పినటువంటి అప్లైడ్ మెటాఫిజిక్స్ ఇది ప్రాక్టికల్ మీ చేతి చూసినప్పుడు అయితే ఎంతవరకు జ్ఞానం చదువుతున్నావు, నువ్వు ఎంతవరకు విలువలోకి ప్రవేశిస్తున్నావు, ఎంతవరకు మీ బుద్ధి వినిపిస్తుంది అని నువ్వు ప్రాక్టికల్ వర్క్ చేసినప్పుడు నీకు తెలుస్తుంటాను. ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు నీకు తెలుస్తుంటాను. ఇది ఊళ్ళో కూర్చుంటే గాలిలో నాడ కట్టుకుంటే నీకు తెలియదు భగవంతుడు భగవంతుడు. రెండు గంటల చేతి ధ్యానం చేయాలని అనుకోండి, మూడు గంటల చేతి ధ్యానం చేయాలని మీరు సరిగ్గా కూర్చుని చేసినప్పుడు తెలుస్తుంది. రోజు రెండు వేల కూర్చుని చేసినప్పుడు కదా మీకు తెలిసి ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎంతవరకు చేయలేకపోతున్నాం అని అప్లికేషన్ ముఖ్యం అంటున్నాడు భగవద్గీతలో. నీ నచ్చిన పెట్టుకో, నువ్వు చిన్న ఆదర్శాలను తీసుకో, చిన్న ఐడియాలను తీసుకో, నీ లైఫ్ లో నువ్వు ప్రాక్టీస్ చేయాలి భగవంతుడు. ఎందుకు అవసరమైన కథలు చెబుతా అనవసరం అంటున్నాను. నచ్చిన ఆదర్శాన్ని తీసుకో, ఒక చిన్న ఐడియాలను తీసుకో, అది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలంటున్నాడు లైఫ్ లో. భగవద్గీతలో చెప్పిన ప్యూర్ మెటాఫిజిక్స్ కాదు, అప్లైడ్ మెటాఫిజిక్స్. అలా నేను అనుకుంటుందని ఇదంతా అబద్ధం ఉండదు. యుద్ధ భూమిలో గీత చెప్పడం ఏంటి, యుద్ధ భూమిలో అబద్ధం అండి. ఎక్కడో చిట్కని కూర్చొని చెప్పారు కానీ యుద్ధ భూమి చెప్పారు. ఆయన భగవంతుడి గారు చెప్పగలరు, చిట్కని కూర్చొని చెప్పారు. ఆ యుద్ధ భూమిలో చెప్పాడు కదా అని భగవంతుడి గారు చిట్కని అందరూ చెబుతారు. దైవేస్తరశ ప్రవృత్త ఆసురిం పార్థ మిశ్రుం ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసురాహ నా సౌఖ్యం నాకు చాచారో నా సత్యం తేషు విచ్చతే ప్రవర్తింప నివృత్తించ. భగవంతుడు చెబుతున్నాడు వాసుదేవస్వామి, జనా జీవు రైలు సంతలో ఉన్నవాడు రెండు మార్గాన్ని విడిచిపెట్టుకున్నా ఉంటారు, న్యాయ మార్గాన్ని విడిచిపెట్టుకున్నా ఉంటారు. ఎన్ని నష్టాలు వస్తున్నాయి సార్ ఆ పరిస్థితులతో రాజు పడేపడరా సార్. ఈ భగవాన్ నిన్నే పిలిచింది లేదు, భగవానికి ఇంకా రాజు నేను నేనే ఉన్నా సార్. ఆ ఆత్మ గురించి చెప్పేటప్పుడు నేను ఏదడిగి ఆత్మ ఏదో తీసుకుపోతాడు ఇంకో విషయం రాజు పడ్డారు. ఏంటంటే నేను ఏ ప్రశ్న అడిగాను మీరు ఆత్మ ఆత్మ అంటారంటే, ఏ ప్రశ్న అడిగినా అక్కడ తీసుకుపోతారని, ఎవరి గురించి అడిగినా, ఏ సందర్భం గురించి అడిగినా మీరు ఆత్మ దగ్గర తీసుకుపోతారంటే. అని భగవాన్ అడిగితే భగవన్ అన్నారు, వన్నెడు ఒకటే, వన్నెడు ఒకటే, ఆత్మ ఒకటే సత్యం. ఎటువంటి రాజు ఏంట, వన్నెడు ఒకటే అది ఆత్మ, అది కానిదంతా అసలు.